జై మహాకాల్. ఇది డిసెంబర్ 2, 2004 మధ్యాహ్నం జరిగిన యోగా యొక్క విశిష్టత. జై జై మహాకాల్.
శక్తుల గురించి మాట్లాడుకుందాం మనం. మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి. ఈ మూడు శక్తులు ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి. అదేదో మీరు విశేషమైనటువంటి ప్రయత్నం చేసుకుని ఆ శక్తిని మీరు దింపుకోవలసినటువంటి అవసరం లేదు. ది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూలో ఉన్నాయి. కానీ కావాల్సింది ఏంటంటే పాలిష్. వాటిని ఎలా పాలిష్ చేసుకోవాలి, దానికి మీకు రెండు సాధనలు పొద్దున చెప్పాను నేను. ఒకటి మహాలక్ష్మి సాధన, రెండవది గాయత్రి లలిత భాగవత విశ్వ ఏకీకరణ యజ్ఞము. ఇవి రెండు కూడా నీ జీవితంలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించాలి. ఆధ్యాత్మిక జగత్తులో మనం చేసేటటువంటి పెద్ద తప్పు ఏమిటి అంటే థియరీ చదవకుండా ప్రాక్టికల్స్కి వెళ్తాం. థియరీ చదవకుండా ప్రాక్టికల్స్కి వెళ్తాం అంటే ఏంటి అంటే ఐటీఐ అనమాట. 8వ క్లాసు ఫెయిల్ అయ్యి సిప్పు పట్టుకుని ప్లంబర్ గా అయిపోయాడు అనుకోండి. అదే వాడు పీటెక్ ఎంటెక్ వచ్చేసి వస్తాడు. సబ్జెక్ట్ ఒకటే యాక్చువల్ గా, కానీ తేడా ఎక్కడ ఉంది? జ్ఞానంలో తేడా ఉంది, థియరీలో తేడా ఉంది. తేడా అవగాహన అవుతుంది కదా. ఐటీఐకి ఐఐటికి ఉన్న తేడా. మనం ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మకాండలందరి ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. కర్మకాండ ఏదో నేర్చుకుందాం, ఇంకా కర్మకాండ చేస్తే ఫలితం వస్తే హ్యాపీ, ఫలితం రాకపోతే నాట్ అన్ హ్యాపీ. లవచం చేసుకుంటూ పోతూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి క్లాసెస్ లో మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నది నాలెడ్జ్తో కూడినటువంటి ఆచరణ. కానీ నాలెడ్జ్తో కూడినటువంటి ఆచరణ ఒక రోజులో రాదు, ఒక లెక్చర్ వింటే రాదు. కాలేజీకి చేతులు ఊపుకుంటే వెళ్ళిపోయినటువంటి స్టూడెంట్ పుస్తకాలు తీసుకువెళ్ళి నోట్స్ రాసుకుని లెక్చరర్ పాఠం చెప్తున్నప్పుడు దాని తర్వాత లైబ్రరీకి వెళ్ళి దాని తర్వాత మళ్ళా దాన్ని చదువుకుని మళ్ళీ నోట్స్ రాసుకుని మళ్ళీ లెక్చరర్తో సంప్రదించి కొన్ని సంవత్సరాల పాటు అది చేస్తే ఒక విద్య వస్తుంది. ఏ విద్యైనా సరే, ఓ ఇంజనీర్ అవ్వాలన్నా, ఓ డాక్టర్ అవ్వాలన్నా, మీరు కనీసం రోజుకి 10-15 గంటలు చదవాలి. స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు గ్యారంటీగా మీకు తెలుసు కదా, ఏ బాధ్యత ఉండదు, తింటాం చదువుకోటం లక్ష తిరగటం. పని ఏం చేయం, చదువుకుంటే చదువుకుంటాం లేకపోతే తిరుగుతూ ఉంటాం. అలాగే ఒక రోజు రెండు రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు జరుగుతాయి. ఒకటో క్లాస్ లో చదువు మొదలెట్టాక వాడు ఎంతకో ఎంత అయ్యేంత వరకు కూడా సంపాదన గురించి వాడికి ఏం అవసరం లేదు, ఇల్లు ఎలా గడుస్తుందో వాడికి అవసరం లేదు. అప్పుడు వాడికి డిగ్రీ వస్తుంది. ఆ డిగ్రీ వస్తే వాడు తన జీవితంలో ఏదైనా చేయగలడేమో కదా. తన ఆధ్యాత్మిక విద్యకి మనం ఏం నేర్చుకోవటాన్ని ట్రై చేస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్ నేను ఇక్కడ వేసేది, జవాబు చెప్పేది, మీ నుంచి ఆశించే మార్పు ఏమిటి అంటే ఇది. ఆధ్యాత్మిక విద్యను మీరు ఒక విశ్వవిద్యాలయంలో చదివే చదువుగా మార్చాలి. ఇంకేతంటే అది సాధారణమైనటువంటి విద్య కాదు. సాధారణమైనటువంటి విద్య కాదు అని మనకు ఎలా తెలుస్తుంది? యోగ విద్య, యోగ విద్య సాధారణమైనటువంటి విద్య కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏ ఏ ప్రొఫెషన్లో మీరు ఎంత ఉచ్చస్థితికి వెళ్ళినా ఆ ఉచ్చస్థితిలో ఉన్నటువంటి మీకు ఏదైనా ఒక విషయం చేత కాకపోతే మీరు వెళ్ళేది యోగుల దగ్గరికి. ఉదాహరణకి నెల్లూరులో 8 ఏళ్ల పాప 3 నెలల బట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. బాడీ అంతా నల్లబడిపోతుంది, చెవుల నుంచి ముక్కు నుంచి మెరుపులు నల్లగా కారుతోంది. డాక్టర్స్ ఏం చెప్పారంటే ఇంకా మహా అవుతే 2 గంటలు 3 గంటలు ఉంటుందండి, పాపని మీద ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడ నెల్లూరు హాస్పిటల్లోనే, గవర్నమెంట్ హాస్పిటల్లోనే వెంకయ్య స్వామికి భక్తుడు ఒకతను ఉండేవాడు. వెంకయ్య స్వామి పేరు మీద ఎంతమంది విన్నారు, విన్నారు కదా. ఆయన ఒక అవధూత, ఏహి చదువు రాదానికి, ఏహి రాదానికి ఏంటని దుందం సాకల యోగం మంగళ యోగం అని ఏదో ఆరుస్తూ తిరిగేవాడు పిచ్చివాళ్ళగా. దుబుడుక్క దుబుడుక్క అంటూ తిరిగేవాడు, తిరుగుతూ ఉంటే అందరు పిచ్చివాడు అనేవారు. సరే తర్వాత ఈ దుబుడుకు దుబుడుకులో ఏదో శక్తి ఉందని అర్థమైంది మనుషులకి. అక్కడ చెప్పాడు, ఇక్కడ ఉన్నాడండి వెంకట స్వామి అని ఒక మహానుభావుడు, మీరు ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి. డాక్టర్లు హోప్ సోదలు ఇచ్చారు. 2 గంటలు ఒళ్ళంతా నల్లబడిపోయింది, చెవుల నుంచి ముక్కుల నుంచి నల్లగా నిప్పుడు కాల్చింది. లాస్ట్ స్టేజెస్. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేశాడు, తన కుడికాలు పట్టుకుని వెళ్తూ దొడ్డు నొచ్చాడు పాపది గాట్టిగా. ఇంకా ఎన్ని ఆరిఫిసెస్ ఉన్నాయి కింద నుంచి పై నుంచి అందరి నుంచి కూడా నల్లటి నెత్తురు బయటకి చిన్నిందట ఒక 2-3 అడుగుల దూరం వరకు చిన్నొక్కుతూనే ఉన్నది. దాని తర్వాత ఇంత వేసినంత ఎలిచి తిరగమన్నాడు బుద్ధెల్లం మొక్కించి. మొన్న ఎప్పుడో నాకు చూపించారు మనుషులు ఆ పాపని, షీ స్టిల్ అలైవ్ ఎంజాయింగ్ గుడ్ హెల్త్. ఇక్కడ మనకి కొంచెం తెలివితేటలు ఉంటే, మనం నిజంగా చదువుకున్న వాళ్ళమై అవగాహన ఉన్న వాళ్ళమై ఉంటే ఇది ఒకటే కేసు కాదు కదా. ఇలాంటివి మీరు కొన్ని వేలు మల్టిప్లై చేసుకోవచ్చు. ఇజ్ ఇట్ నాట్? యోగులు, ఈనాటి మహామేధావులు, డాక్టర్లు క్యూర్ చేయలేనటువంటి రోగాలు క్యూర్ చేశారు. ఇందులో మీకు ఎవరికైనా డౌట్ ఉందా? కానీ మీలో ఎవరికైనా మా పిల్లవాడిని డాక్టరీ చదివిస్తామని అంటారు తప్ప యోగిగా అవమని అంటానికి మీకు దమ్ము కాల్చడం లేదు. ఆశ్చర్యం, ఎదురుకుండా ప్రూఫ్ కనిపిస్తుందా? ఇంకో సమస్య అయినటువంటి ప్రూఫ్, ఇంజనీరింగ్ మ్యాజిక్. రంగన్న బాబు గారని ఏలూరులో ఒక రామభక్తుడు ఉండేవాడు. ఆయన రామ 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 అనుకుంటూ ఉండేవాడు. నీళ్ళ కావిడి మూసి ఆ కాలంలో నీళ్లు మంచినీళ్ళు దొరికేవి కాదు, చెరువు నుంచో బావి నుంచో అక్కడి నుంచో నీళ్లు తీసుకొచ్చి అందరిలో పోసేవాడు. దానికి ఏమవు ప్రాణాయం పావులాయం ఎంత ఇచ్చేవారు అప్పుడు, అదే ఆయన ఆదాయం, ఆయన వృత్తి. గుంటూరులో ఆయన వచ్చినప్పుడు, ఏదో నుంచి గుంటూరు వచ్చారు ఆయన, అలా ఆయన అలా తిరుగుతూ ఉంటాడు. ఎక్కడైనా ఆయన వృత్తి ఏంటి అంటే నీళ్ళ కావిడి బయట ఇవ్వటం. నిండిపోయినాం. దానికి ఎవరైనా 1 రూపాయి 2 రూపాయలు ఇస్తే తీసుకోవటం. గుంటూరులో, పాత గుంటూరులో ఒక రోడ్డు మధ్యలో ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు దగ్గర ఆయన వాస్తవం అనమాట, రాత్రిలో అక్కడ పడుకునేవాడు. దానికి ఎదురకుండా ఒక లాయర్. ఒకరోజు ఈయన నిద్రలేచి వాళ్ళ ఇంటికి నీలకావిడి తీసుకెళ్తూ, మీ అల్లుడు వస్తున్నాడా అన్నాడు. ఏమి కబుర్ లేదు, అయినా మా అల్లుడు రాడు. మధ్యప్రదేశ్లో జర్మన్ కొలాబరేషన్ తో ఒక కంపెనీ పెడుతున్నారు, అందులో ఈయన మెయింటెనెన్స్ ఇంజనీర్. ఇప్పుడే ఇన్స్టాలేషన్ అది జరుగుతోంది కనుక 6 నెలల వరకు నాకు తీరిక లేదని చెప్పాడా మా అల్లుడు రాడు అన్నాడు. ఈయనే మాట్లాడలేదు, వెళ్ళి ఆ రోజు సాయంత్రం అల్లుడు వచ్చాడు. ఎందుకు రా వచ్చావు, మెషిన్ ఇన్స్టాల్ చేసుకున్నాడు, ఇందుకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ లో మరి ఎక్కడ తప్పు జరిగిందో మాకు తెలియదు, కానీ ద మెషిన్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్, అది పనిచేయటం లేదు ఆ మెషిన్. 2-3 రోజులు ట్రై చేశాం మేము, పనిచేయలేదు. సరే జర్మనీ నుంచి ఏ కంపెనీ నుంచి అయితే దాన్ని మేము ఇంపోర్ట్ చేసుకున్నాం, వాళ్ళ ఇంజనీర్స్ మేము రమ్మన్నాం, 6 రోజులు పడుతుంది, అందుకని వచ్చానండి. సరే వచ్చాడు. మా గురువు గారు చెప్పారు, రంగనబాబు గారు అంటే నవ్వాడు. మామని చూసి అల్లుడు నవ్వాడు. నీకంతా పిచ్చి అంటాను, గురువులు అంటావు బాబాలు అంటావు, ఆయన చెప్పటం ఏంటి. కానీ ఈయన పొద్దున అడిగాడు, వస్తున్నాడా మీ అల్లుడని. సరే 3-4 రోజులైంది, ఇంకా 2 రోజుల్లో వాళ్ళ అల్లుడు వెళ్ళబోతున్నాడు. ఈ రంగనబాబు గారు నీళ్ళ కావిడి ఆ రోజు సాయంత్రం మోసుకొచ్చి చెట్టు కింద కూర్చుని ఉంటే, మామగారు మరి 3-4 రోజుల నుంచి ఏం బతమాలుకున్నాడు అల్లుడే, అల్లుడు గారు పోజు కొడుతూ వచ్చాడు రంగనబాబు దగ్గరికి. ఇలా చూస్తే బాబు ఏంటి సమస్య అన్నాడు. ఈయనకి చాలా నవ్వుతుంది. ఇక సమస్య చెప్తే ఏం చేస్తాడు, ఇంజనీరింగ్ మ్యాజిక్ అది, జర్మనీ నుంచి బాగు చేయలేనటువంటి వాళ్ళం, నేను ఎంటెక్ అది చదివి బాగు చేయలేనటువంటి వాడిని, ఈయనంటే ఏంటి సమస్య అని అడుగుతున్నాడు. కానీ మామ ఉన్నాడుగా పక్కన, ఇంతలో మామ మీద గౌరవం, ఆయన మీద గౌరవం కాదు, మెషిన్ పనిచేయటం లేదని. అంటే ఈయన ఊరుకోవచ్చు కదా రంగనబాబు, ఊరుకోకుండా మెషిన్ కింద బోల్ట్ లో, మెషిన్ కింద బోల్ట్ ఊడిపోయి పడిపోయింది చూసుకోండి అన్నాడు. చూడాలని కూడా ఇంకేమనిపించడం వెళ్ళిపోయాడు. ఈ లోపల జర్మనీ నుంచి వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఏం చేతగాలే. ఒకరోజు సాయంత్రం 4వ రోజు 5వ రోజు ఏం చేతగాలే, మెషిన్ అలాగే ఉంది, జర్మనీ నుంచి వచ్చారు కదా, మరి ఇంకటి ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు చేయవలసిన పని చేస్తున్నారు. ఈయన వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు కనుక ఈయన కూడా తీసుకోవాలి కదా, తీసుకోకపోతే మర్యాదగా ఉండదు కదా. ఇంకటి ఈయన కూడా ఏం చేస్తున్నాడు, తీసుకుంటున్నాడు, తీసుకుని మొత్తంలో వెళ్ళిపోయాడు. వాళ్ళకైతే అలవాటు కనుక ఏం పర్వాలేదు, పాపం ఈయన మొదటిసారి తాగుతున్నాడే అల్లుడు గారు, ఇంజనీర్ అల్లుడు గారు. ఆ మత్తులో ఈయన చెప్పాడు, ఇలాగా మా వాళ్ళు ఎంత మూర్ఖులుగా ఉంటారు, మీలాంటి తెల్ల దొరల కింద నేను ఉద్యోగం చేయటం చాలా అదృష్టం. మా మామగారు ఉన్నారు లాయర్ పేరుకి, కానీ గురువుని వాళ్ళని నమ్ముతాడు. నేను ఇలా వెళ్ళాను, వెళ్తే ఓ బోల్ట్ కింద పడిపోయిందని చెప్పాడు. మీకు నాకు తెలియదు, వాడికి ఏం తెలుస్తుంది, మత్తులో ఏదో అన్నాడు, వాళ్ళు మత్తులోనే ఉన్నారు. 2వ రోజు పొద్దున్న ఆమెను పిలిపించారు వాళ్ళు, నేనేదో చెప్పాను నువ్వు చెప్తాను, వీడికి ఇంకో వణుకు తగులుతుంది. ఏం లేదండి, ఇప్పుడే చెప్పాను, అదంతా మీరేం నమ్మకండి అని కాదు, నువ్వేదో చెప్పావు, మేము మత్తులో వినలేదు, ఆయన మీ గురువు ఏం చెప్పాడో చెప్పు అన్నాడు. చెప్పాడు, వెళ్ళాడు, బోల్ట్ బిగించాడు, చిన్న పడింది, స్టార్ట్ అయింది. ఇలాంటి సంఘటనలు కూడా నేను మల్టిప్లై చేసుకోవచ్చు ప్రతి గురువు యొక్క జీవితంలో. మా గురువు శ్రీరామ్ శర్మ ఆచార్య గారి జీవితంలో జరిగింది ఒకటి చెప్తాను నేను. శాంతి కొంచెం నిర్మాణంలో ఉన్నప్పుడు 2 అంతస్తులు వేస్తున్నారు. సాయంత్రం కూడా గురువు గారు అలా వస్తూ పైన అది ఏదో బ్రేక్ ఉన్నట్టుంది, నాయన ఆ బరువు అది చూసుకొని, లేదండి కరెక్ట్ క్యాలిక్యులేషన్ చేసి వేయించానండి. గురువు గారి శిష్యులైనా మళ్ళా వీడు ఆయన చెప్తున్నాడు అది ఎక్కడ ఉంది వీక్ పాయింట్ అని. మళ్ళా గురువు గారి శిష్యుడు కదా, కనీసం ఇంజనీర్ అని చేత మేస్త్రి అని నేను వాళ్ళని పిలిపించి ఏమైనా నేను చెప్పినట్టు కలిపారా అని వెళ్ళి చూశాడు, టెస్ట్ చేశాడు, అదంతా కరెక్ట్ గా ఉందన్నాడు. మూడో రోజు గారు కూలిపోయింది. అత్యూస్తుంటే కానీ ప్రమాదం ఎందుకు జరగలేదు అంటే సరే వేరే. ఎందుకు ఇక్కడ చెప్తున్నాను, ఇన్ని సంఘటనలు మనం వింటున్నా కూడా యోగ విద్య అభ్యసించాలి అనేటటువంటిది మనకి రావటం లేదు. యోగుడు భగవంతుడి గురించి కాదు అక్కడ చెప్పేది, వీళ్ళందరికీ నువ్వు ఎందుకు వెళ్తున్నావు యోగుల దగ్గరికి నీ కోరికలు తీర్చుకోవటానికి వెళ్తుంది. వాడు ఎందుకు తీర్చక నువ్వే తీర్చుకోవచ్చు కదా యోగ విద్య నేర్చుకుని. సింపుల్ టెక్నిక్స్ నీ అంతా నువ్వు చేయగలిగేవి నేర్చుకోవచ్చు కదా యోగ విద్యలో. యోగ విద్యలో ఇంకేనా చదువు గురించి కూడా ఉంటుంది. అద్భుతమైనటువంటి మెమరీ, రాబోయేటటువంటివి కనిపెట్టగలగటం. సీక్రెట్ డాక్టర్ బ్లారిస్కి రాసింది, అరవింద రాసిన సావిత్రి, మీరు చదివితే అందులో ఎన్ని ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ ఉన్నాయో లైట్ గురించి, మ్యాగ్నిజం గురించి, భగవంతుడి గురించి ఏం లేదు అక్కడ మీకు పిక్చర్. అసలు మీరు ఎప్పుడైనా తీసి చూస్తే అందులో ఏముందో. ఇంతటి ఈ సైంటిస్టులు ఇప్పుడున్నటువంటి మన సైంటిస్టులు కాస్త ఆ పుస్తకాలు చదివి అందులో చెప్పబడినటువంటి ఫ్యూచరిస్టిక్ ప్రిడిక్షన్స్ గురించి మనం చేసుకోగలిగితే కొత్త కొత్త కనిపెట్టగలమేమో. అన్నిటికంటే చాలా గొప్పదైనటువంటిది రాబోయేటటువంటి రోజులలో ప్రపంచం అంతా కూడా గ్యారంటీగా చూసేటటువంటి ఒక మ్యాజిక్ జరగబోతున్నది. ఈ క్లాసులు పనికట్టుకుని ఈ మధ్యనే నేను మొదలెట్టడానికి అది కారణం, జరగబోయేటటువంటి మ్యాజిక్. ఆ మ్యాజిక్ని ఈనాడు మేధావులందరూ ఏమని పిలుస్తున్నారు అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ అని చెప్తున్నారు. మెడిసిన్ లో రాబోయేటటువంటి ఒక విచిత్రమైనటువంటి మార్పు. కానీ ఆ మార్పు ఎలా వస్తుంది, యోగ విద్య చదివినటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఆ మార్పు ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో. అంటే యోగ విద్య తెలుస్తున్నటువంటి వాళ్ళు కనుక ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ గురించి ఆలోచించగలిగితే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు, ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు. అందులో ఇప్పుడు ఈ మెడికల్ టెక్నాలజీ, మెడిసిన్ ఇవంతా తెలిసినటువంటి వాళ్ళు కనుక దాన్ని చదివితే రెండో రోజు మూడో రోజు అది వచ్చేయచ్చు. కానీ అన్ఫార్చునేట్ ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి మెడికల్ సిస్టమ్ లో యోగ విద్య గురించి ఏమీ లేదు. యోగ విద్య వాళ్లకు దీని గురించి ఏమీ తెలియదు. అందువల్ల ఈకే గారి దగ్గర నుంచి ఒక మాట చాలా ఫ్రీక్వెంట్ గా మీరు వింటూ ఉంటారు, ప్రాశ్చిమాల కలియక, ఈస్ట్ అండ్ వెస్ట్ షుడ్ మీట్. అంటే ఏమిటక్కడ వెస్ట్ యొక్క అనాలిసిస్, ఈస్ట్ యొక్క సింథసిస్. అంటే ఏమిటి, వెస్ట్ నాలెడ్జ్ విశ్లేషణాత్మకమైనటువంటి నాలెడ్జ్, అనాలిసిస్, క్రిటిసిజం. అంటే షేక్స్పియర్ నేను ముందుగా మాట్లాడుతున్నాయి, వాళ్ళు చెప్తారు కదా క్రిటిసైజ్ షేక్స్పియర్ సంథింగ్ అని ఇంగ్లీష్లో క్వశ్చన్ వేస్తారు. అంటే ఇక్కడ క్రిటిసైజ్ చేయమంటే షేక్స్పియర్కి ఇది రాదని కాదు, క్రిటిసైజ్ చేయటం అంటే అక్కడ ఉద్దేశం ఏంటి, మంది క్రిటికల్ గా అనాలిసిస్ చేస్తాను. వెస్టర్న్ ఎడ్యుకేషన్ యొక్క దిస్ అనలిటికల్ పవర్, ఈ అనలిటికల్ పవర్ చాలా ఉండాలి, నేర్చుకోవాలి మనం. మన విద్యా విధానంలో దూరాలేదు, మన బుర్రల్లోకి దూరాలేదు, అంతవరకు ఓకే. కానీ మన దేశం యొక్క సింథసిస్ కూడా రావాలి. సింథసిస్ అంటే ఏంటి, సమన్వయం. అంటే విశ్లేషణ, సమన్వయం, ఇవి రెండు జరగాలి. సైన్స్ లో అది జరిగిపోయింది కానీ సైంటిస్ట్ కి అది అర్థం కావటం లే. ఎందుకు అర్థం కావటం లేదంటే నో సైంటిస్ట్ ఈజ్ ఏ యోగి, వాడికి తెలియదు ఈ బ్యాక్గ్రౌండ్ సైంటిస్ట్లకి. అన్నిటికంటే పెద్దది ఏంటి అంటే దానికి హైజెన్బర్గ్ అన్సర్టైటీ ప్రిన్సిపల్ అని ఒక ప్రిన్సిపల్ ఉంది. సిద్ధాంతం అంటే అర్థం తెలుసుకుంటే థియరీ అంటే ఏంటో మీకు సైన్స్ లో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్, ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అంటే అర్థం ఏంటి, ఖచ్చితంగా ఇది ఇలాగే జరుగుతుంది. కానీ హైజెన్బర్గ్ అనే వాడు ఏం చెప్తాడో తెలుసు, అన్సర్టెనిటీ ప్రిన్సిపల్, బీయింగ్ అన్సర్టెన్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద ప్రిన్సిపల్ అన్నది. లోతు అర్థమవుతుంది మీకు, అసలు ఏం గదరగోళం వాడాడో మాట. అసలు అనిశ్చయంగా ఉండటమే అసలు లైఫ్ లో సిద్ధాంతం అనేది. అంటే దానికి ఎంత గందరగోళంగా వెళ్ళిపోతుందో మీకు తెలీదు. ఐన్స్టీన్ దాన్ని ఇంకొక మెట్టు తీసుకెళ్ళి ఏం చెప్పాడు అంటే, నువ్వు ఇండియాలో ఉన్నావంటే అమెరికాలో కూడా ఉన్నట్టే అనేది. అమెరికాలోనే కాదు, ప్రపంచంలోనే కాదు, గెలాక్సీలో కూడా ఉన్నావు నువ్వు అన్నాడు. దాన్ని ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అంట. ఫిజికల్ కాన్సెప్ట్ అనాలిసిస్ చేస్తూ వాళ్ళు ఎలాంటి విచిత్రమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారో మీరు చూసుకోండి. ఎలక్ట్రాన్ గురించి వాళ్ళు చెప్తే ఏం చెప్తారంటే, ఇట్ ఈస్ అ పార్టికల్, ఇట్ ఈస్ అ వేవ్. సైన్స్ తెలిసిన వాళ్ళకి అందులో ఉన్నటువంటి మూర్ఖత్వం అర్థమవుతుంది. నువ్వు ఏదో ఒకటి చెప్పాలి, ఐదర్ ఇట్ ఈస్ అ పార్టికల్ ఆర్ ఇట్ ఈస్ అ వేవ్. రెండు అంటారు. సైన్స్ మీకు తెలియాల్సిన అవసరం లేదు. భావం మీకు అర్థమవుతుందా? అంటే సైన్స్ ఏం చెప్తుంది, 2+2 4 అవుతుంది, 8+8 16 అవుతుంది. కానీ హైజెన్బర్గ్ ఏం చెప్తాడు అంటే 16 అవుతుంది కానీ అవ్వాలి అనేది గ్యారంటీ లేదు, ఇట్ నీడ్ నాట్ బి. కానీ యోగ విద్య ఇది ఎలా సంభవమో చెప్తుంది మీకు. ఏ సైన్స్ ఇప్పుడు ఒక డెడ్ ఎండ్ కి వచ్చి ఆగిపోయింది, సైన్స్ చదివిన వాళ్ళకి, ముఖ్యంగా ఫిజిక్స్ చదివిన వాళ్ళకి ఆ డెడ్ ఎండ్ అర్థం అవుతుంది. మిగతా వాళ్ళకి అర్థం కాకపోయినా మీరు ఈ విషయం అర్థం చేసుకోండి, ద సైన్స్ హ్యాస్ రీచ్ ఇట్స్ మ్యాక్సిమం లిమిట్స్. ఇంకా సైంటిస్ట్ ఏమీ చేయలేదు. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను, నేను సైంటిస్ట్ గురించి మాట్లాడటం లేదు, ఆల్టర్నేటివ్ మెడిసిన్ గురించి మాట్లాడుతున్నాను. మొట్టమొదట బ్రేక్ త్రూ వచ్చేది, అతి త్వరలో రాబోతున్నటువంటి బ్రేక్ త్రూ ఏంటి అంటే మెడిసినల్ సిస్టమ్ మారుతుంది. దాని సూచనలు మీకు అప్పుడే కనిపిస్తున్నాయి. నోబడీ బిలీవ్స్ ఏ డాక్టర్, గతిలోకి వెళ్తున్నారు. కానీ డాక్టర్లకే వాళ్ళని నమ్మకం లేదు. ఐ నో మెనీ ఎంపీ డాక్టర్స్ యూజింగ్ హోమియోపతి మెడిసిన్. వాళ్ళు ఏ మందులు వేస్తున్నారో నాకు అనవసరం, బట్ ఐ నో దెన్ పర్సనలీ. వాళ్ళకి మాత్రం ఏదైనా బాధ వస్తే వాళ్ళు ఎలోపతి మెడిసిన్స్ వాడుతున్నాయి, వాళ్ళు హోమియోపతి మెడిసిన్స్ వాడుతున్నారు. కానీ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ హోమియోపతి ఈజ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మెడిసిన్ ఎల్లోపతిక్ మెడిసిన్ ఒక డెడ్ ఎండ్కి వచ్చేసింది. వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే, మేము మందులు వేయటం వల్ల కొత్త రోగాలు సృష్టిస్తున్నాము. మీరు మెడికల్ జనరల్ సర్వీస్ చదవని కనుక మీరు బతికిపోయారు. అమెరికాలో మెడికల్ జనరల్స్ లో సర్వీస్ ప్యాటర్న్స్ వస్తున్నాయి. దాన్ని ఏమంటారు అంటే, డిసీజెస్ డెవలప్డ్ బై ద యూజ్ ఆఫ్ మెడిసిన్స్, మందులు వాడటం వల్ల వచ్చేటటువంటి రోగాలు, స్పెషల్ ప్యాటర్న్స్ వస్తున్నాయి. ఈ మందు వాడటం వల్ల ఈ రోగం వస్తుంది, ఈ మందు వాడటం వల్ల ఈ రోగం వస్తుంది. పిల్లలు పుడుతున్నప్పుడు అమెరికాలో ఒక విశేషమైనటువంటి మందు వాడటం వల్ల పిల్లలందరికీ కూడా మంగోలియన్ ఇండియస్కి వచ్చేసింది, అంగవైకల్యాలు వచ్చాయి. ముందేమంటున్నారు ఆ మెడిసిన్ ని, ఇట్ ఈస్ అ బూమ్ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్ అన్నారు. తర్వాత ఇట్ ఈస్ ఎ కర్స్ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్ అని దాని ముందు విత్డ్రా చేశారు. ఓకే, విత్డ్రా చేసేసారు మీరు. కానీ కొన్ని వేల మంది పిల్లల భవితవ్యము నాశనం అయిపోయిందే. హూఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? మనమే. ఇది మనకు అర్థమైందా? యోగ విద్యలో ఖచ్చితంగా దీనికి ఆల్టర్నేటివ్ ఉంది అని తెలిసినా కూడా మీరు ఆల్టర్నేటివ్ సిస్టమ్ కి మనస్సు పెట్టక, దాన్ని అధ్యయనం చేయకుండా దాన్ని మూల మొక్కి పారేసుకుంటే తర్వాత మనమే ఏడుస్తూ అది నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ అప్పటికి చేతులు బొబ్బలెక్కు ఉంటాయి, కాలిపోయి ఉంటాయి, కాలి మొక్కైపోయి ఉంటాయి చేతులు. దానికి క్లాస్ ఇది, ఇట్ ఈస్ నాట్ ఎ స్పిరిచువల్ క్లాస్. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎందుకు చెప్తున్నాను, యోగ విద్యలో ఇంత గొప్ప ఉంది అని తెలిస్తే మీకు లాభం లేదు. తెలిసాక దాన్ని మీరు నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఆచరణ పెట్టాలి. ఒకటంటే ఏం లాభం? చాలా తమాషా నేను పేపర్లో ఏం చూస్తాను అంటే, ఏ కొత్త మెడిసిన్ కనిపెట్టినా మా అధర్వేదంలో ఉంది, మా ఋగ్వేదంలో ఉంది అంటే ముందు చెప్పలేదు. ఇంకేం లాభం ఉంది వేదాల్లో ఉంటే? ఉంది అని నీకు నమ్మకం ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? స్టడీ. ఆ స్టడీ చేయం మనం. ఈ యోగ విద్యలో మొట్టమొదటి బ్రేక్ త్రూ రాబోయేటటువంటిది అతి తొందరగా ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ లో ఏమొస్తుంది అంటే, జస్ట్ యాజ్ దెర్ ఆర్ బ్లడ్ వెసల్స్ మన శరీరంలో రక్తనాళాలు ఉన్నాయి, దానికి ప్యారలల్ గా నెర్వ్స్ ఉన్నాయి. అది కూడా ఈ కాలపు డాక్టర్స్ కి తెలుసు, నెర్వస్ సిస్టమ్ అంటాం దాన్ని. అంతవరకు అర్థమైంది కదా? కానీ నెర్వస్ సిస్టమ్ కి బ్లడ్ సర్క్యులేషన్ కి మధ్య ఉన్నటువంటి లింక్ ఇంకా మనకి తెలియదు. ఆ లింక్ ని యోగము అంటాం. ఇంకా ఇక్కడ యోగము అనేటటువంటిది ఏంటో అర్థం చేసుకోండి. ద లింక్ బిట్వీన్ నెర్వస్ సిస్టమ్ అండ్ బ్లడ్ సిస్టమ్. కానీ అది కూడా ఇండైరెక్ట్ గా డాక్టర్స్ తెలుసు. మోటార్ నెర్వ్స్ అంటే దాన్ని ఏంటంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఒక పని నీకు చెయ్యాలి అని అనిపిస్తుంది, లేకపోతే నేను చెయ్యి ఇలా పెట్టాను, ఇలా చేపెట్టగానే కాస్త వేడిగా తగిలింది, దబ్బుకున్న చెయ్యి ఏమవుతుంది? వెనక వచ్చేస్తుంది. ఎందుకు వెనక వస్తుంది? ఏం జరిగింది అక్కడ? ఇక్కడ నుంచి వచ్చేటటువంటి సన్ వైబ్రేషన్స్ నర్వ్స్ ద్వారా నా బ్రెయిన్కి వెళ్ళాయి. ఆ బ్రెయిన్కి వెళ్ళింది ఇమీడియట్లీ డిసైడెడ్ ఇక్కడ ఏదో డేంజర్ ఉంది అని. నేనేమి అనాలిసిస్ చేసుకోలే, నేనేమి విశ్లేషణ చేయలే. అదే సింథసిస్ అంటే నేను అనాలిసిస్ చేసుకుని ఏమైంది, వేడిగా ఉందా, అంత వేడిగా ఉంది, తీయాలా తీయక్కర్లేదా, తీయకపోతే ఏమవుతుంది, తీస్తే ఏమవుతుంది, ఇన్ని క్వశ్చన్లు వేస్తున్నాయి లోపల నేను చేయిపోయి అక్కడ కదా. అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఈ నాలెడ్జ్ వచ్చింది, రిజల్ట్ ఫాలో అయింది, చేయి వెనక్కి తీసేసాం. అంటే దేర్ ఈజ్ నో గ్యాప్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ యాక్షన్. చాలా అర్థమవుతుంది మీకు ఆ ఇన్ఫ్లుయెన్స్. యోగం అంటే ఏంటో అర్థం చేసుకోండి. యోగం అంటే ఏంటంటే సాధారణంగా నాలెడ్జ్ కి యాక్షన్ కి మధ్య టైం గ్యాప్ వస్తుంది, కానీ యోగాలో టైం గ్యాప్ రాదు, ఇన్స్టంటేనియస్ రియాక్షన్. ఎందుకు వచ్చింది ఆ ఇన్స్టంటేనియస్ రియాక్షన్? మీరు ఎప్పుడైతే ఇక్కడ నుంచి బ్రెయిన్ లోకి ఐడియాస్ వెళ్ళాయో, ఆ బ్రెయిన్ నుంచే ఇమీడియట్ గా ఏ యాక్షన్ తీసుకోవాలో రియాక్షన్ వచ్చింది. బికాస్ ఆఫ్ వాట్? బికాస్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్. బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే కరెక్ట్ గా అక్కడ నువ్వు తెలుస్తూనే ఉంటుంది చెయ్యి కలపాలని. చెయ్యి కలపాలి, టెరలైజ్ అయిపోయింది అనుకోండి చెయ్య, బికాస్ ఆఫ్ సంథింగ్. నాలెడ్జ్ ఉంది నీకు, తెలుస్తూనే ఉంటుంది, కానీ చెయ్యి కలపాలంటే కలపలే. ఏమైంది అక్కడ? బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా లేదు. ఇది రెండింటినీ కరెక్ట్ చేసేటటువంటి ప్రక్రియని యజ్ఞము అంటాం మనం. అంటే ఏంటి లింక్? నెర్వ్స్ కి బ్లడ్ సర్క్యులేషన్ కి మధ్య ఉన్నటువంటి లింక్. ఇప్పుడు డాక్టర్లు ఎండోక్రైన్ సిస్టమ్ వరకు వెళ్తున్నారు. యోగ విద్యలో 7 ఎండోక్రైన్ సెంటర్స్ గురించి మాట్లాడతాం. యాక్చువల్ గా దాన్ని ఎండోక్రైన్ సెంటర్స్ అన్న మనం అక్కడ చక్రాలంటాం వాటిని. కానీ కొంతమంది యోగులు ప్రాక్టికల్ గా యూజ్ చేసేటటువంటి వాళ్ళు 11 సెంటర్స్ గురించి మాట్లాడతారు. 7+4. చాలా మందికి తెలియంది ఏంటి అంటే, హార్ట్ కూడా ఒక హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. హార్ట్ ఆల్సో ప్రొడ్యూస్ చేసే హార్మోన్. కొన్ని ఆర్గన్స్ హార్మోన్స్ క్రియేట్ చేస్తాయి, స్ప్లీన్, లివర్. ఇది ప్రాణిక్ ఫీలింగ్ లో ఎక్స్ట్రా సెంటర్స్ గా మనం చెప్పుకుంటాం మనం. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు ఏ విధంగా అవుతే మనం మెడిసిన్ లో హ్యూమన్ ఎనాటమీ చదువుతాము, రాబోయేటటువంటి రోజుల్లో మనం నర్వస్ ఎనాటమీ చదువుకోవాల్సి వస్తుంది. అది యోగులకి మనకి ఇప్పుడు వాళ్ళకంటే కూడా చాలా బాగా తెలుసు. 72,000 నాడులు ఉన్నాయని, ఆ 72,000 నాడుల్లో 14 చాలా ఇంపార్టెంట్ నాడులు ఉన్నాయని, ఆ 14 నాడుల్లో కూడా 3 చాలా ఇంపార్టెంట్ అని, ఆ 3 కూడా 1 చాలా ముఖ్యమైనదని వాళ్ళు చెప్తూ వస్తున్నారు. అంతేకాక బ్యాటరీ ఇస్ రెడీ దేర్. నువ్వు మళ్ళా అనాలిసిస్ చేసుకుని ఏ పుస్తకం చదవాలి, ఏం చేయాలి అని ఒక సైంటిస్ట్ రీసెర్చ్ చేసి చెప్పక్కర్లే. యూ కెన్ డైరెక్ట్లీ గో టు దీనినే ఆస్ట్రల్ బాడీ అని కానీ, ఫీథరిక్ బాడీ అని కానీ, సూక్ష్మ శరీరం అని కానీ మనం చెప్పుకుంటూ ఉంటాం యోగ విద్యలో. ఇంకా రాబోయేటటువంటి క్యూరింగ్ ప్రాసెస్ బాడీ మీద ఆధారపడి ఉండదు, నర్వ్స్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ నర్వ్స్ ని కంట్రోల్ చేయడానికి ఆలోచన చాలా ఉపయోగపడుతుందని ఏ డాక్టర్నైనా అడగండి చెప్తాడు. యు ఆస్క్ ఎనీ డాక్టర్, మీ ఆలోచన మారితే మీ శరీరంలో ఉన్నటువంటి సెక్రీషన్స్ మారిపోతాయి. సెక్రీషన్స్ ఆఫ్ హార్మోన్స్, హార్మోన్స్ మారితే మీ జీవితం మారిపోతుంది. చిత్తబన ఋషులు ఏం చెప్తారు అంటే, ఈ యోగ విద్య తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏం చెప్తారు అంటే, ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ విథిన్ యూ. నువ్వు ప్రపంచాన్ని మార్చడానికి ఏమీ ప్రయత్నం చేయక్కర్లేదు, నువ్వు మారిపోతే ప్రపంచం మారిపోతుంది. ఎందుకంటే ప్రపంచాన్ని మారటానికి మీరు పెద్ద పెద్ద ప్రణాళికలు వేసుకుంటూ మేము అచ్చేసేస్తాం ఇచ్చేసేస్తాం అచ్చేసేస్తాం అంటారు. ఒక చిన్న ఉదాహరణ ఫేస్ ఆఫ్ లో సొసైటీ వాళ్ళు ఒక ఉదాహరణ ఇస్తారు. ఎందుకు ఈ పేరు చెప్తున్నాను అంటే, వీళ్ల పుస్తకాలలో మనకు అర్థమయ్యే భాషలో ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఉంది. సంస్కృతంలో ఉంటే మనకు అర్థం కాదుగా, కానీ ఫిలాసఫికల్ చూసేసి లిటరేచర్ అర్థం అవుతుంది, ఈకే గారి లిటరేచర్ అర్థం అవుతుంది, అరవిందో లిటరేచర్ మనకు అర్థం అవుతుంది. కానీ యూ డోంట్ థింక్ అప్ అరవిందో, డోంట్ టాక్ అబౌట్ ఫిలాసఫికల్ లిటరేచర్, ఆ సబ్జెక్ట్ చదవండి. ఏం చెప్తారు ఫిలాసఫికల్ సొసైటీ వాళ్ళు, సర్వీస్ ఇస్ వెరీ గుడ్, రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జాంపుల్ ఇస్తారు. రెడ్ క్రాస్ సొసైటీకి ఎంత విలువ ఉందో నీకు తెలుసు కదా, యుద్ధం జరుగుతూ ఉన్నా కూడా రెడ్ క్రాస్ సింబల్ ఉంటే ఎవడు దాని మీద బాంబులు వేయడు, చంపడు, వాడు ఫ్రీగా యుద్ధం జరుగుతున్న చోట కూడా వెళ్ళిపోతారు. మనం చూపించాడు కదా, వాళ్ళ వ్యాన్లు అవి తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు రెండు పార్టీల వాళ్ళకి కూడా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. నోబడి టచెస్ రెడ్ క్రాస్. ఇంకా రెడ్ క్రాస్ చేసేటటువంటి సర్వీస్ చాలా గొప్పది. ఫిలాసఫికల్ సొసైటీ వాళ్ళు ఏంటంటారంటే, రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ హెల్ప్ ఎప్పుడు కావాల్సి వస్తుంది మీకు, వారు జరుగుతాయి, యుద్ధం జరుగుతున్నప్పుడు కదా ఆ హెల్ప్. అసలు యుద్ధం జరగకుండానే నువ్వు మార్పించగలిగావు అనుకో, డి యూ నీడ్ ఏ రెడ్ క్రాస్? అసలే పాయింట్ అర్థమవుతుంది. అక్కడ మనము సర్వీస్ యాటిట్యూడ్స్ తో ఎన్నో పనులు చేస్తాం, కానీ అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో అన్న దాన్ని మనం పట్టుకోవటం లేదు, రూట్స్ మనం వెళ్తాం లేదు. ఇక్కడ ఈ యోగ విద్యలో రూట్స్ వెళ్ళిపోతున్నాడు. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే, నువ్వు ప్రపంచాన్ని మార్చగలవు ఎప్పుడు అంటే, ఇఫ్ యూ గో ఇన్సైడ్ యూ. నువ్వు మారితే తప్ప నువ్వు ప్రపంచాన్ని మార్చలేవు. అదే మనం ఖచ్చితంగా నమ్మగలిగినప్పుడు మన యోగ విద్యలోకి వెళ్ళగలం. ఇది మీకు నమ్మకం లేకపోతే యోగ విద్య మీకు ఉపయోగపడదు. కానీ ఋషులు కానీ అందరూ కూడా చెప్పేది ఏంటి, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ఇన్ యూ. ఆ కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ఇన్ యూ అంటానికి పతంజలి యోగ సూత్రాలలో ఒక ఫార్ములా ఇస్తాడు, అధ యోగానుశాసనం. ఈ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కి నేను చెప్తున్నాను. నేను ఎందుకు మెడిసిన్ మీదే పడుతున్నాను, నేను ముందు మనకి ఇంకొక ప్రపంచానికి మనకి ఉపయోగపడేటటువంటి శరీరము ఒకటి ఉన్నది, దాని గురించి మనం పట్టించుకోవటం లేదు అని మీకు తెలిసినప్పుడు, భౌతిక శరీరానికి మీరు ఎంత కష్టపడుతున్నారో దాన్ని కరెక్ట్ చేసుకోవటానికి కూడా మీరు అంత కష్టపడతారు. ఆ శరీరానికి ఋషులు ఇచ్చినటువంటి పేరు ఏంటి అంటే, యాస్ట్రల్ బాడీ, ఈథరిక్ డబుల్. మన యోగ శాస్త్రంలో దానికి పేరు ఇచ్చింది ఏంటంటే ప్రాణమయ కోశము. ఫిజికల్ బాడీ గురించి మనం ఇంత అవస్థపడతాం, కానీ ఫిజికల్ బాడీ ఖచ్చితంగా ఎప్పుడో ఎప్పుడు మనం వదిలేయాల్సి వస్తుంది అని అందరికీ తెలుసు. సమ్ డే వీఆర్ గోయింగ్ టు డై, ఇస్ నాట్ నౌ, ఆఫ్టర్ 100 ఇయర్స్. అందులో డౌట్ లేదు కదా. పుట్టినప్పుడు ఫండమెంటల్ గా మన శరీరంలో వచ్చేటటువంటి మార్పు ఏంటో కనుక మనం పట్టుకోగలిగితే ప్రాణమయ కోశంలోకి వెళ్ళిపోగలుగుతాం. చెప్పగలరా ఏంటో తేడా? మీరు చాలా మంది తెలుసు, పుట్టినప్పుడు మనం ఫస్ట్ టైం ఈ స్టార్ట్ బ్రీదింగ్, చనిపోయినప్పుడు అంతే కదా. అంటే వెన్ యూ స్టాప్ బ్రీదింగ్ వీ డై, వెన్ యూ స్టార్ట్ బ్రీదింగ్ అంతే కదా. అంటే మనం బతికి ఉండటానికి ఫండమెంటల్ కాజ్ బ్రీదింగేగా, అందులో కూడా ఎవరికి డౌట్ లేదు కదా. కానీ వాట్ డూ వీ నో అబౌట్ బ్రెత్? నథింగ్. మొత్తము హీలింగ్ ప్రాసెస్ అంతా కూడా శ్వాస మీద ఆధారపడి ఉంటాయి. ఆ శ్వాసతో నిర్మించబడినటువంటి శరీరమే ప్రాణమయ కోశము, దాన్నే ఆస్ట్రల్ బాడీ అనుకోండి, ఇథరిక్ బాడీ అనుకోండి. ఈ రీతి కానీ, ప్రాణిక్ హీలింగ్ కానీ, యోగులు చేసేటటువంటి హీలింగ్ కానీ, ఈ హీలింగ్ అంతా కూడా ఆ శరీరం నుంచి ఇక్కడికి వస్తుంది. ఆ శరీరం అంటే ఏ శరీరము? ప్రాణమయ శరీరము. ఆ ప్రాణమయ శరీరం నుంచి ఇక్కడికి వస్తుంది అన్నదానికి పెద్ద ప్రూఫ్ ఏంటంటే, మీకు శ్వాస ఆడుతూ ఉంటేనే ఈ శరీరం కూడా కదులుతుంది, శ్వాస ఆడకపోతే ఈ శరీరం ఆగిపోతుంది. అంత ఫండమెంటల్ గా మనకేం అర్థమవుతుంది? బ్రీదింగ్ ఈజ్ ది బేసిస్. అంటే అధ యోగాను శాసనం అంటే అర్థం ఏంటి అంటే, యూ డిసిప్లిన్ యువర్ బ్రీదింగ్, మీ శ్వాసను మీరు డిసిప్లిన్ చేసుకోండి. దానికి ఈనాడు సైంటిస్ట్లే చాలా ప్రూఫ్ ఇచ్చారు. నిమిషానికి 35 నిమిషాలు 35 సార్లు 40 సార్లు శ్వాస తీసుకునేటటువంటి జంతువులు 15 ఏళ్ల కంటే ఎక్కువ బతకం. యు ఆస్క్ ఎనీ జువాలజిస్ట్. నిమిషానికి 4 సార్లు బ్రీదింగ్ చేసుకునేటటువంటి ఏనుగులు, సాధువులు 500 సంవత్సరాలు బతుకుతాయి. 15-16 నిమిషాలు నిమిషానికి బ్రీత్ చేసుకునే మనము కరెక్ట్ గా ఉంటే 100 ఏళ్ళు బతుకుతాం. అంటే యువర్ లాంజివిటీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ డిపెండెంట్ అపాన్ యువర్ బాడీ ఇన్ హెల్త్. మీ బ్రెత్ రేట్ మీద ఉంది. మీ బ్రెత్ రేట్ కనుక నువ్వు మార్చుకోగలిగితే మీకు లాంజివిటీ వచ్చేస్తుంది. డిసిప్లిన్ అది అధ యోగాని శాసనం. కానీ మనం యోగా చేస్తూ ఆ డిసిప్లిన్ కి మనం ఏదైనా పాటు పడుతున్నావా? Are we concentrating on our breath? Do we know that we should concentrate on our breath? అందువల్ల మేము ఇచ్చేస్తున్నాం, అచ్చేస్తున్నాం, ఆ దేవాలయానికి వెళ్ళాం, ఈ మంత్రం చేస్తున్నాం, అది చేస్తున్నాం, మాకు కావాల్సినటువంటి రిజల్ట్ రాలేదు. ఒకటి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మన మనస్సులు శాంతంగా ఉంటే మనం ఎక్కువసేపు బతకగలం అన్నది మీకు తెలుసు కదా. ఎడ్యుకేటెడ్ మైండ్ ఉంటే తొందరగా చేసిపోతాం, అది కూడా తెలుసు కదా. కానీ మీ మైండ్ కి శ్వాసకి సంబంధం ఉందని మనం గుర్తించాం. కోపం వచ్చినప్పుడు బ్రీత్ రేట్ ఎలా ఉంటుంది? ఫాస్ట్ గా అయిపోతుంది, శాంతంగా ఉన్నప్పుడు స్లో అయిపోతుంది కదా. సో ద రివర్స్ ఇస్ ఆల్సో ట్రూ. నువ్వు స్లో బ్రీతింగ్ తీసుకోగలిగితే నువ్వు శాంతం అయిపోతావు. డబ్ డిసిప్లిన్. ఇప్పుడు ఇంజనీరింగ్ ఈజ్ ఎ డిసిప్లిన్, లా ఈజ్ ఎ డిసిప్లిన్, ఈ మాట వాడతాం కదా మనం నార్మల్ గా కూడా. మీరు ఏ డిసిప్లిన్ కి చెందిన? ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ అంటాం. ఇంటర్ డిసిప్లినరీ కోర్స్ అంటే అర్థమవుతుంది కదా. ఎంత శ్వాసకి మనస్సుకి ఉన్నటువంటి సంబంధాన్ని శాస్త్రము అంటాం మనం. శ్వాసని అస్త్రముగా ఉపయోగించుకోవటము శాస్త్రము. శ్వాసే అస్త్రము. సో వెన్ యూటిలైజ్ యువర్ బ్రెత్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, దట్ ఈస్ శాస్త్ర. అది కూడా మనం మర్చిపోయాం. శాస్త్రము అంటే అసలైంది ఏంటి అంటే శ్వాస. అంటే ఈ నీడ్ నాట్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. నీ శ్వాసని మార్చేసుకో, నీకు జ్ఞానం వస్తుంది. అందే ఇందాక నేను చెప్పింది ఆ రోగిని ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా. వెంకట స్వామి, రంగన్న బాబు గారు వీళ్ళందరూ చేయగలిగారు. అంటే కారణం ఏంటి అంటే వాళ్ళు శ్వాసని మార్చుకోగలరు. ఎలా మార్చుకోగలరు? బై ప్రాక్టీస్. కానీ ముందు ఖచ్చితంగా యోగము అంటే అది అని మనకు తెలియాలి. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు యువర్ బ్రెత్. ఆ బ్రెత్ మారితే మీ ఐడియాలజీ మారిపోతుంది, మీ ఆలోచించే విధానం మారిపోతుంది. అంటే ఖచ్చితంగా రాబోయేటటువంటి 5-6 సంవత్సరాలలో మనం కనుక కరెక్ట్ గా ఆలోచించగలిగితే, పిల్లవాడు పుట్టగానే వాడు ఇంజనీర్ అవుతాడా అవడా చెప్పే వచ్చింది వాడి బ్రెత్ బట్టి, డాక్టర్ అవుతాడా అవడా చెప్పవచ్చు మీరు. పర్ఫెక్షన్. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ బట్టి మనిషిని గుర్తించేటన్నే, వాయిస్ ట్రాక్ బట్టి మనిషిని గుర్తించేటన్నే, అలాగే శ్వాసను బట్టి వాడు భవిష్యత్తులో ఏమవుతాడో గుర్తించగలగటం అనేది మీకు ఆశ్చర్యంగా ఉండకూడదు. కానీ మొట్టమొదట ఇదంతా చేసుకోవటానికి అత్యంత అవసరమైనటువంటిది ఏంటి అంటే, మీరు శ్వాసని మార్చుకోగలగాలి ప్రాణాయామము ద్వారా. కానీ చాలా మందికి ప్రాణాయామం అంటే శ్వాసని మార్చుకోవటం అంటే బ్రెత్ కంట్రోల్ అనుకుంటాం. ప్రాణాయామం ఎప్పుడుగానే మనం ప్రాణాయామము శ్వాసకి సంబంధించింది కానీ కాదు. ఇట్ హాజ్ నథింగ్ టు డూ విత్ బ్రీదింగ్. మరి శ్వాసతో ప్రాణాయామంతో లింక్ ఎలా ఏర్పడింది? కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఏం జరుగుతుందో. మన శరీరంలో 2 రకాలైనటువంటి రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి, వాలంటరీ, ఇన్వాలంటరీ. ఇన్వాలంటరీ అంటే అది మన కంట్రోల్లో లేదు. హార్ట్ బీట్ మన కంట్రోల్లో లేదు. స్పర్శ మన కంట్రోల్ ఎక్కడుంది? చల్లగా ఉంటే చల్లగా ఉందనిపిస్తుంది, ఎండగా ఉందంటే ఎండగా ఉందండి. కనురెప్పలు పట్టడం, జుట్టు పెరగటం, గోల్డ్ పెరగటం, అన్నం అరగటం, అంటే మీకు ఒకసారి అర్థమైందా? అసలు నీ చేతిలో ఏం లేదు, నువ్వు కంటే గొప్పగా అంటున్నావు నేను అంతా చేస్తున్నాను. ఆఖరికి నేను చెప్పే నీ కంట్రోల్లో లేదు. ఊడిపోతే బాధ, ఊడకపోతే బాధ. ఫింగర్ నైల్స్ గ్రోత్ నీ కంట్రోల్లో లేదు. అరుగుదల నీ కంట్రోల్లో లేదు. ఏం చేయలేదు, హెల్ప్ చేస్తుంటే కొన్ని నీ చేతిలో ఉన్నాయి. మాట్లాడచ్చా, మాట్లాడవా నీ చేతిలో ఉంది. కానీ బ్రీదింగ్ లో ఓ విచిత్రత ఉంది. పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు ఇన్వాలంటరీగా జరుగుతూనే ఉంటుంది. కానీ నువ్వు కావాలనుకుంటే మార్చుకోవచ్చు. అంటే బ్రెత్ ద్వారా నువ్వు ఏం చేయగలవు? కాన్షియస్ టు అన్కాన్షియస్ ట్రావెల్ చేయగలవు. అంతేగా, బ్రీదింగ్ దానితో జరుగుతుంది. అన్కాన్షియస్ గా, సబ్ కాన్షియస్ గా అనుకోండి, నువ్వు ఏదో పేరు పెట్టుకో దానికి. కానీ దానిష్ట ప్రకారం జరిగిపోతుంది అండి, పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు. కానీ మధ్యలో నువ్వేం చేసుకోగలవు? బ్రెత్ని నువ్వు కాన్షియస్ గా కూడా మార్చుకోవచ్చు. అంటే అన్కాన్షియస్ యాక్టివిటీ విచ్ కెన్ బి ఇన్ యువర్ కంట్రోల్ ఇస్ బ్రెత్. అంచేత కాన్షియస్ గా బ్రెత్ కంట్రోల్ ద్వారా మీరు ఎక్కడికి వెళ్ళగలరు? సబ్ కాన్షియస్ కు వెళ్ళగలరు, లేకపోతే సూపర్ కాన్షియస్ కు వెళ్ళగలరు. ఇంకా డిపెండ్స్ ఆన్ వేర్ యూ వాంట్ గో. కానీ యాక్చువల్ గా బ్రీదింగ్ కాదు మనకి ఇంపార్టెంట్, కాన్షియస్నెస్ ఇంపార్టెంట్. అది మర్చిపోయి ప్రాణాయామాలు చేస్తామని తెలుసుకోవు. కానీ ప్రాణాయామం చేస్తున్నప్పుడు కొంతమంది ఇంటెలిజెంట్ గా ఏం చేస్తారు, కొన్ని ఆలోచనలు దాన్ని సూపర్ ఇంపోజ్ చేసుకోగలుగుతారు. ఆలోచన అంటే కాన్షియస్నెస్ గా ఇది జరుపు వచ్చేస్తా నీకు. అంటే ఇంతకీ చివరికి ఈ డిస్కషన్స్ తో మనకి తెలియదు ఏంటంటే, దేర్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ, దాన్ని మనం ప్రాణమే కోసం అంటాం. అది కాన్షియస్నెస్ ని కంట్రోల్ చేస్తుంది. ఆ కాన్షియస్నెస్ ని కంట్రోల్ చేయడానికి బ్రీతింగ్ మార్చుకుంటే చాలు. నిజంగా బ్రీతింగ్ తోనే కాన్షియస్నెస్ మారుతుందా మాస్టర్? చాలా మంది అడిగారు నన్ను ఇది ఈ క్వశ్చన్. మీరే చెప్పండి, ఇంతమంది మనం ఇక్కడ కూర్చున్నాం, ఇదే గాలి పీలుస్తున్నాం, అందులో డౌట్ లేదు కదా. కానీ ఆ గాలి నీలోకి వెళ్ళిపోయేసరికల్లా నువ్వేమంటున్నావు? నీ పేరు చెప్తావు. ఆ గాలి బయటకు వస్తే అంటే గాలి లోపలికి వెళ్ళటం వల్ల నువ్వు తయారవుతున్నావు అన్నది అర్థమైంది కదా. విత్ ఆల్ యువర్ కాంప్లెక్సిటీస్ ఐడియాలజీస్ సో మెనీ థింగ్స్ యువర్ యువర్ ఒక శరీరమే కాదు కదా, ఎన్ని ఆలోచనలు మనకి, ఎన్ని రిలేషన్షిప్స్. కానీ ఇన్ని రిలేషన్షిప్స్ మనకుండే నేను అనేటటువంటి కాన్షియస్నెస్ మీద ఎలా సూపరింపోజ్ అవుతున్నాయి? బికాస్ ఆఫ్ యువర్ బ్రెత్. మీ బ్రీతింగ్ ఆగిపోయింది అనుకోండి, ఏమీ లేదు కదా. అంటే జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ బ్రెత్ యు ఆర్ యూ బికాస్ ఆఫ్ యువర్ బ్రెత్. ఇంకా ఏం అర్థమవుతుంది దీన్ని బట్టి? మై బ్రీతింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యువర్ బ్రీతింగ్. ఇంకేత, మీరు మీరే నేను నేనే, అందులో డౌట్ ఏం లేదు కదా. కానీ మీలాంటి సాక్ష్యం నేను తీసుకోగలిగితే ఏమవుతుంది? మీరేంటో నాకు తెలిసిపోతుంది. లాజిక్ అంటే అంతే. ఒక యోగి దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు యూ కెన్ ట్యూన్ యూర్సెల్ఫ్ టు యువర్ బ్రెత్. అప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నా కూడా తెలుస్తాయి, మీ ఫ్యూచర్ తెలుస్తుంది, మీ ప్రజెంట్ తెలుస్తుంది. కానీ మ్యాజిక్ అంతా ఏ డిసిప్లిన్ మీద ఉంది? శ్వాస మీద ఉంది. మొత్తం మ్యాజిక్ శ్వాస మీద ఉంది. ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఉన్నాయి? కొన్ని వందలు కొన్ని వేలు ఉంటాయి. ఒక అప్లయన్స్ జాతి కోట్లలో ఉండి ఉంటుంది. అప్లయన్స్ జాతి అంటే నేను ఏంటి, కంప్యూటర్ ఒక జాతి. ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయి? ట్రాన్సిస్టర్ ఒక జాతి. ఎన్ని ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి? అర్థమవుతుంది కదా. కానీ ఇదంతా దేని మీద ఆధారపడింది? ఎలక్ట్రాన్స్ ఫ్లో మీద ఆధారపడింది. ప్యూర్లీ ఆన్ ఎలక్ట్రాన్స్ ఫ్లో. ఎలక్ట్రాన్స్ ఫ్లో మార్చడం వల్లే కదా ఇన్ని రకాల అప్లయన్సెస్ వస్తున్నాయి, ఇన్ని రకాల క్వాలిటీస్ వస్తున్నాయి. అలాగే ప్యూర్లీ ఆన్ బ్రెత్ ఇన్ని రకాలైనటువంటి మానవ శరీరాలు వస్తున్నాయి. ఇది మానవ శరీరాలలో నువ్వు శ్వాసను కనుక మార్చుకోదలిస్తే నీకు అసలు మెడిసిన్ అక్కర్లేదు. అందుకే అరవింద్ యొక్క మదర్ దగ్గరికి ఒకళ్ళు అడిగారు, మదర్ మరి మీ ఏ మందు మంచిది, హోమియోపతి మంచిదా, ఆయుర్వేద మంచిదా, ఎల్లోపతి మంచిదా, ఏ మందు వాడమంటా అని. ఆవిడ ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంది కదా. ఆ రోజు ఆ దేశంలో ఏ మందు ఫ్యాషన్ అవుతే అది వాడుకో, కానీ మందు కాదు తగ్గించేది, ఎవరైనా కాన్షియస్నెస్ తగ్గిస్తుంది. అంటే నువ్వు మందు వాడినా వాడకపోయినా ఓకే. నేను చెప్పే డైరెక్షన్ అర్థమవుతుందా? మీరు కనుక కరెక్ట్ గా మనం అందరం కలిసి దీన్ని ప్రాక్టీస్ చేస్తే ఓ బ్రేక్ త్రూ తీసుకురావచ్చు మనం మెడిసిన్ లో. అది కానీ కష్టం కూడా కాదు. కావలసిన ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ అన్ని కూడా శ్వాస మీద ఆధారపడి ఉన్నవి, మీరు గమనించుకోండి. ఎక్సెప్ట్ హోమియోపతి, ఆయుర్వేద ఆల్సో స్పీక్స్ అబౌట్ ప్రాణాయామ, ప్రాణిక్ హీలింగ్, వీచి, సిద్ధ మెడిటేషన్, ఇవన్నీ కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దే ఆర్ లింక్డ్ విత్ బ్రెత్. కానీ మీరు ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మీకు అర్థం అవ్వాలి. శ్వాస మారిస్తే నువ్వు మారిపోతావు. కానీ శ్వాస మారిస్తే నువ్వు మారిపోతావు అని మరి నేను మారలేదుగా అంటావు నువ్వు. మరి మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు నేను శ్వాస మారుస్తాను నేను మారలేదుగా అని. దాన్ని మా గురువు గారు ఖచ్చితంగా ఉండేవారు, ఎందుకు అలా జరుగుతోంది అని. చూడండి మరి ఆ కథ మనకి ఏమైనా వర్తిస్తుందో వర్తించదో. ఒక వ్యక్తికి ఒక ఫోబియా వచ్చింది, రాటోఫోబియా అనుకుందాం. రాటోఫోబియా అంటే నేను ఎలకనైపోయాను అని. వాడికి ఎందుకు వచ్చింది ఆ ఫీలింగ్? వాడికి మరి వాడు ఎలకనైపోయాను అనే ఫీలింగ్ రాగానే ఏం జరుగుతుంది? పుల్లిని చూడగానే భయపడతాడు. సరే ట్రీట్మెంట్ ఇచ్చారు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి. సరే డాక్టర్ చెప్పాడు తగ్గిపోయింది. ఏమయ్యా తగ్గిపోయిందా అని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అడిగారు. అవును ఇప్పుడు నాకు తగ్గిపోయింది, ఆయన నాకే రాక్ అన్నాడు. అమ్మయ్యా ఆయన చాలా ఆనందించారు. చాలా డబ్బుందో వాళ్ళు వాళ్ళ మెర్సిడీస్ కారులోనూ ఎందులోనూ తీసుకొస్తున్నారు. సరే వీడికి మధ్యాహ్నం కూల్ డ్రింక్ తాగాలనిపించింది, హాస్పిటల్లో ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్ అది ఇవ్వలేదు. వీడు కిందకి దిగబోతున్నాడు, తలుపు తెరిచాడు, పిల్లి కనిపించింది, పరిగెత్తాడు వీడు. అదేంటి తగ్గిపోయిందన్నావు, నేను ఎలకని కానన్నావు, అంతా కరెక్ట్. బట్ ద క్యాచ్ డజంట్ నో దట్ ఐఎమ్ నాట్ ఏ ర్యాష్ అన్నది. అర్థమైందా? యూ డోంట్ బిలీవ్ వాట్ యూ వాంట్ టు బిలీవ్. వచ్చిన పెద్ద కూడా అది మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఇది నాకు ఈ రోగం వచ్చింది, ఇది ఇన్క్యూరబుల్ రోగం, ఇంకా తగ్గదు తగ్గదు. లాజిక్ అర్థమైందా? అంతేత మీ సబ్ కాన్షియస్ ని మార్చాలి. చాలా మంది నన్ను అంటారు, మాస్టారు మా సబ్ కాన్షియస్ మైండ్ లో ఐడియాస్ లేవని. సబ్ కాన్షియస్ మైండ్ లో ఐడియాస్ లేదని మీ కాన్షియస్ మైండ్ ఎలా తెలిసింది? హౌ డు యూ నో? ఇఫ్ యూ నో ఇట్ ఈస్ నాట్ సబ్ కాన్షియస్. అంతే కదా, మన మాటలు వాడేస్తాం తప్ప ఆ మాటల్లో ఉన్నటువంటి గందరగోళాలు మనకు తెలియవు. నీ సబ్ కాన్షియస్ లో ఏముందో నీకు తెలుస్తూ అన్నావు అనుకో, దాని ఈజ్ ఇట్ సబ్ కాన్షియస్? వాట్ ఈజ్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్? కానీ ఆ సబ్ కాన్షియస్ కంట్రోల్స్ అవర్ ఎంటైర్ థింగ్. పేస్ మేకర్ అని ఒక నెరవ్ వెళ్తుంది మన హార్ట్ నుంచి. పేస్ మేకింగ్ నెరవ్ అంటారు దాన్ని. మన హార్ట్ యొక్క బీట్ ని అదే కంట్రోల్ చేస్తుంది. అది ఎప్పుడైతే కరెక్ట్ గా ఉండదో పేస్ మేకర్ అని వీళ్ళు పెడతారు, డాక్టర్స్ ఒక కంటే ఏదో పెడతారు అట్లా. అవి రెండు సెంట్రల్ నైన్ అవుతాయి, అది వేరే విషయం. కానీ అసలు పేస్ మేకర్ అనే ఒక నెరవు ఉందని, ఆ పేస్ మేకర్ కంట్రోల్ చేస్తోందని పేస్ మేకర్ పెట్టకముందు వాడికి తెలియదు, పెట్టినా వాడికి తెలియదు. ఆ పెడుతున్న డాక్టర్ కూడా హీ నోస్ ద థియరీ పార్ట్ ఆఫ్ ఇట్, కానీ యాక్చువల్ గా ఆ పేస్ మేకర్ నెరవ్ ఎలా ఉంటుందో డాక్టర్కి తెలియదు. ఇదంతా దేంతో కంట్రోల్ అవుతుంది? హైపోథాలమస్ నెరవ్ లో, సారీ హైపోథాలమస్ లో ఒక పాయింట్ ఉంటుంది, దాన్ని అమృత బిందు ఒక విషయంలో చెప్తాడు. హార్ట్ నుంచి మస్తిష్కానికి వెళ్ళేటటువంటి ఒకే ఒక నాడి నీ జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది అంటాడు అమృత బిందువు పిలుస్తున్నా. ఇప్పుడు డాక్టర్స్ అదే చెప్తారు, హార్ట్ కి హైపోథాలమస్ కు వెళ్లే ఒకే ఒక నాడి ఉంది, హార్ట్ కి బ్రెయిన్ కి ఉన్న నాడి సంబంధం పోతే ఏమవుతుంది? వస్తాడు. అదో వాడు చెప్పాడు అమృత బిందువు పిలుస్తున్నా. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? మీరు శ్వాస ద్వారా మీ నాడులను మార్చుకోవచ్చు. అది యోగ విద్య చెప్పేది. అధ యోగానుశాసనం, దిస్ ఈజ్ డిసిప్లిన్. ఏంటి ఆ డిసిప్లిన్ అంటే, ఫస్ట్ యు నో వాట్ ఈస్ బ్రెత్, నెక్స్ట్ అండర్స్టాండ్ ఇట్స్ పొటెన్షియల్, థర్డ్ నువ్వేం చూసుకోవాలి, బ్రెత్ ద్వారా మీ నాడుని నువ్వు ఛానలైజ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి టైప్ రైటింగ్ నేర్చుకుంటున్నాం మనం. మొదటిసారి టైప్ కొడుతున్నప్పుడు ఏమవుతుంది? ఎక్కకపోతూ ఉంటుంది, చెయ్య ఎక్కకపోతూ ఉంటుంది. ఈ వేలతో కొట్టాలంటే అది వస్తుంది, ఇది కొడుతుంది. కానీ కొన్నాళ్ళు అయ్యేసరికి ఏమైపోతాయి? ద ఛానల్స్ ఏర్పడతాయి బ్రెయిన్ కి, వేళ్ళకి. ఏ చూడగానే ఏ కొట్టేస్తా, చేతి చూడగానే ఏ కొట్టేస్తా, మళ్ళీ స్పీడ్ పికప్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది? కొత్త నాడులు, కొత్త హార్ట్వే ఫామ్ అయింది. నువ్వు ఫింగర్స్ తో క్రియేట్ చేసుకునేటటువంటి పాత్వే. నువ్వు కాస్త జాగ్రత్తగా యోగ విద్య గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏం చెప్తారు అంటే, నీ చేతులు శ్వాస ఒకటే. వెరీ ఇంట్రెస్టింగ్ డెఫినేషన్ అది. యోగ విద్యలో వాళ్ళు ఏం చెప్తారు అంటే, వాయువు యొక్క కర్మేంద్రియము చేతులు, వాయువు యొక్క జ్ఞానేంద్రియము చర్మము. ఇది రీడ్ దోస్ క్లాసెస్. కానీ ముందే ఫండమెంటల్స్ మీకు అర్థమైపోతే, అంటే అంటే మీరు చేతుల్ని కనుక తిప్పుతూ ఉంటే యాక్చువల్ గా మీరు ఏం చేస్తున్నారు అనమాట, మీ శ్వాసను మారుస్తున్నారు. దాన్నే ముద్రలు అంటాం మనం. అన్నిటికంటే పెద్ద ముద్ర ఇవాళ నేను పొద్దున్న చెప్పలేదు మీకు, అది కుబేర ముద్ర అంటాం మనం. కుబేర అంటే గ్యారంటీగా మీకు ఇంట్రెస్ట్ వచ్చిస్తుంది. ఇంకొక కుబేరు రావు, కుబేర ముద్ర అని ఒక ముద్ర ఉంది. అది ఏంటి అంటే, ఈ రెండు వేళ్ళని కిందకి మడుస్తాం. ఇంకా మీ ఇష్టం, ఇది ఎలా అయినా పెట్టుకోండి. ప్రశ్నస్ అని ఏం చేయాలి, నొప్పకండి, జస్ట్ అవి టచ్ అవుతే చాలు. ఇది కుబేర ముద్ర. ఈ కుబేర ముద్రలో మీరు ఏమనుకున్నా అది జరిగిపోతుంది అంటాడు వాడు పుస్తకంలో. మీరు చేసి చూసుకోండి. ఇది నేను నేర్చుకున్న రోజు మా ఫ్రెండ్స్ కొంతమంది బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు ఏం చెప్పారంటే, 7 రోజుల వరకు నోటికి కానీ ఇది అప్పుడే చెప్తున్నాను, నేను చెప్తున్నప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు వెళ్ళండినే టికెట్ వస్తుంది అని డిపాజిట్ సరే. పుస్తకంలో అది రాశాడు, నా జీవితంలో ఇమ్మీడియట్ గా ప్రాక్టీస్ పెట్టి అది. కానీ ఇక్కడ కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. మీరు అడిగింది టికెట్లు అలాంటివి వస్తే తక్షణం జరిగిపోతాయి. నాకు ఇంజనీరింగ్ డిగ్రీ రావాలని అడిగారనుకోండి, ఆ రోజు రాదు, ఎప్పటికీ రాకపోవచ్చు. కానీ మీరు ప్రయత్నం చేస్తే వస్తుంది. ఇంకా మీరు అడిగిన కోరిక బట్టి టైం గ్యాప్ ఇవ్వాలి మీరు, అంతే కదా. ఇది మీరు నిరంతరం ఉంచుకోవచ్చు, ఎంతసేపు అయినా ఉంచుకోవచ్చు. ఈ మహాలక్ష్మి సాధనలో ఇది ఒక చాలా మెయిన్ ఇది. కానీ ఇది మీ శ్వాసను మారుస్తుంది. మెరిడియన్స్ అని ఉంటాయి కొన్ని, ఇలా వెళ్ళేది ఒకటేమో బ్లడ్ వెసల్స్. ఈ బ్లడ్ వెసల్స్ పైన ఎగ్జాక్ట్ గా బ్లడ్ వెసల్స్ ఫాలో అవుతూ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఆ నర్వస్ సిస్టమ్ మీద ఇక్కడ స్కిన్ ఎలా ఉందో దానిపైన ప్రాణశక్తి అలా కవర్ చేసి ఉంటుంది నర్వ్స్ మీద. ఆ థియరీ మనం సాయంత్రం క్లాసులోనే ఎప్పుడో చదువుకుందాం మనం. కానీ ఈ పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ద డిసిప్లిన్ ఆఫ్ యోగా అన్నా శ్వాస అన్నా ఒకటే. చేతి వేళ్లతో శ్వాసని మార్చుకోవచ్చు. చుక్కాన్ని మారిస్తే ఎంత పెద్ద పొడవైనా ఏమవుతుంది, డైరెక్షన్ మారిపోతుంది. అలాగే వేళ్లని మనం ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. మీరు సత్యసాయి బాబాని కానీ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, ఆయన చేతి వేళ్ళు సమాచారం కదులుతూ ఉంటాయి. మనం అలా అనొచ్చు, కానీ అలా అంటే ఎటు వెళ్తుందో ఆయనకి తెలుసు, మనకి తెలియదు. అంతే తేడా. నాలెడ్జ్ ఎందుకు చదువుకోవాలి, దట్ ఈస్ వేర్. ఇప్పుడు మిమ్మల్ని నేను అడిగేది ఏంటి అంటే, ఈ 4-5 క్లాసుల్లో నేను మీకు డైరెక్షన్ ఇచ్చేసాక నెక్స్ట్ మంత్ లోపల మీరు చాలా పుస్తకాలు చదవాలి. యూ టేక్ ఇట్ యాజ్ ఏ ఛాలెంజ్. అప్పుడు ఈ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ లో మీరు ఇమ్మీడియట్ గా చేయగలిగేది 3 పనులు చేయగలరు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయ చేయగలి, మాట రాని వాడి చేత మాట్లాడించగలరు, కాళ్ళు లేని చేత కాళ్ళు నడిపించగలరు. 3వది ఆ శ్లోకంలో లేదు. 3వది ఏంటి అంటే బుద్ధి వాళ్ళకి చూపించగలరు. ఇట్ కెన్ బి డన్. వెబ్సైట్ లో న్యూ థాట్ బుక్స్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ లో పీబీ క్విండే అనేటటువంటి పేరు పెట్టండి మీరు. పీబీ క్విండే QUIMBY వెబ్సైట్ ఉంటుంది. అతను ఇవన్నీ చేసి చూపించాడు 1860s లో. ఇలాంటి హాల్ ఒకటి ఉంది అక్కడ. క్రచెస్ మీద వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు, క్రచెస్ అక్కడ వదిలేసేవాళ్ళు, చూపు లేని వాళ్ళు ఇమీడియట్ ఇన్స్టంటేనియస్ మళ్ళా ఎప్పుడో కాదు. మీరు చదవాలి ఆ పుస్తకాలు అన్నీ. ఎంత మాస్టర్ మరొకటి ఇక్కడ చెప్పేయండి, నేను ఇలా పెట్టేసుకుంటాను, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి అవుతుందా, ఏమడిగారు మీరు అవుతుందా, నీకే తెలుసు. ఇంకా నేనేం చేసేది, ఆపరేషన్ చేస్తున్నాను అనుకోండి ఆవిడైనా, నేను ఇంటికి పేషెంట్ చెప్పాడు అనుకోండి, ఏమయ్యా నేను ఆపరేషన్ చేయగలనంటావా, ఖచ్చితంగా వస్తే ఆపరేషన్ చేయించుకోరు కదా అని చెప్పి నేను చేయగలనా, నేను అన్నండి. నువ్వు అనకపోతే నీకు లోపల డౌట్ ఉందనుకో, నువ్వు నోట్లో నానా ఏంటి. అందుకు ఈ అధ్యయనం కావాలి, ఆ డౌట్ పోట్ అనేది, టు గెట్ కాన్ఫిడెన్స్. చదవాలి ఈ పుస్తకాలన్నీ కూడా, చూడండి. అదే టీచీ క్రిండే క్రైస్ట్ రీఇన్కార్నేట్ అనిపిస్తున్నా కదా, ఆ పవర్. క్రైస్ట్ బట్టలు ముట్టుకున్నా అది ముట్టుకున్నా కళ్ళు అది వచ్చేసే కదా, అవన్నీ చేయగలిగాడు ఆయన. కానీ ఆయన ఏం చెప్పాడు అంటే, దేర్ ఇస్ నథింగ్ మిరాక్యులస్ ఇన్ ఇట్, ఇట్ ఈస్ ద సైన్స్. కానీ సైన్స్ మీద నేర్చుకోవాలి. అధ యోగానుశాసనం. ఆ తర్వాత నెక్స్ట్ సూత్రం ఏంటి అంటే, అధ యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తి నిరోధ యోగ అనేటువంటిది మైండ్ కంట్రోల్ కాదు, అది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. యోగ అంటే మైండ్ కంట్రోల్ అనే ట్రాన్స్లేషన్ ఇస్ రాంగ్. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇది 4 చెప్తాం మనం. ఇందులో మనస్సు, బుద్ధి, కాన్షియస్ మైండ్ కి సంబంధించినవి. మనస్సు అంటే గ్యాదరింగ్ డేటా. మనకి బుద్ధి లేదు మనస్సు ఉంది అన్నదానికి పెద్ద ప్రూఫ్ ఏంటి అంటే, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నా నువ్వు కొనుక్కుని తాగడం. అంటే మనస్సులో నాలెడ్జ్ ఏముంది నీకు, అది మంచిది కాదు అని. కానీ నీ బుద్ధి ఏం చెప్తోంది, తాగు అని. అతను తాగవుగా, చేత మనం అందరం మూర్ఖులే, బుద్ధి లేదు మనకి. బుద్ధి ఉంటే వద్దు అన్న పని ఎందుకు చేస్తాను, కానీ కాన్షియస్ గా చేస్తున్నాం. అంచేత మనస్సు బుద్ధి ఏంటి, కాన్షియస్ మైండ్ కి సంబంధించి. చిత్తము అనేది సబ్ కాన్షియస్, అహంకారము అనేది సూపర్ కాన్షియస్. ఇది మూడు లెవెల్స్, కాన్షియస్, సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్. యోగము ఏం చేస్తుంది అంటే ఈ మూడింటినీ కలుపుతుంది, అంటే అహంకారాన్ని, చిత్తాన్ని, మనస్సు, బుద్ధిని. అది యోగము అంటే, అది డిసిప్లిన్ ఇక్కడ మనం నేర్చుకునేది. అందులో ఈ పతంజలి యోగ సూత్రాలు మెయిన్గా, అసలు యోగము అనేటువంటి పదము ఎక్కడ వాడినా మీరు గుర్తుంచుకోండి. అందులో భగవద్గీత కూడా యోగ శాస్త్రే, కృష్ణార్జున సంవాదం మొదలవుతుంది. యోగము అంటే గోయింగ్ ఇంటూ సబ్ కాన్షియస్, చిత్తములోకి వెళ్తాం, గోయింగ్ ఇంటూ యువర్ హ్యాబిట్ ప్యాటర్న్. యోగ చిత్త వృత్తి నిరోధ, మీ అలవాట్లను మార్చుకునేటటువంటి శక్తి. అలవాట్లను మార్చుకోవటం ఎంత కష్టం నీకు తెలుసు కదా. కానీ డిసిప్లిన్ ఏం చేస్తుంది అంటే, యోగా డిసిప్లిన్ ఏం చేస్తుంది అంటే, మీకు మీ అలవాట్లను మార్చుకోగలిగేటటువంటి శక్తి ఇస్తుంది. అక్కడ మనం స్టాప్ చేద్దాం ఇవాంటిది. అంచేత రేపటి నుంచి కాస్త రీడిఫైన్ చేయండి టైం టేబుల్. అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే, మహాలక్ష్మి సాధన ఒకటి మనం చేసుకోవాలి. ఎందుకంటే థియరీ ఎంత చెప్పినా ప్రాక్టికల్ కావాలి, అండ్ ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రాక్టికల్. ఇంకా మహాలక్ష్మి సాధనలో ముద్ర ఒకటి చెప్పాను నేను మీకు, కుబేర ముద్ర. ఇది రెండు మరుపటం, ఈ మూడు కలపటం. ఇది నాకు జస్ట్ 1 మంత్ బ్యాక్ నేను చదివాను. ఇది అంతకుముందు నాకు ఇప్పుడు ఇది ఇది నా ఎక్స్పెరిమెంట్ చెప్పాను కదా. అందులో వాడు ఏం రాశాడు అంటే, ఇది అనుకుని మీరు 3 సార్లు 4 సార్లు ఆ మనసులో ఏది కావాలనుకుంటారో జరిగిపోతుంది. ఎక్స్పెరిమెంట్ ఇలా అనుకుని మీరు మళ్ళీ అది జరుగుతుందా, జరగదేమో. వివేకానంద లైఫ్ లో ఒకసారి లండన్ లో ఆయన ఒక స్పీచ్ ఇస్తున్నాడు, ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్. ఎంత ఫెయిత్ కావాలి, పెద్ద ఫెయిత్ అక్కర్లేదు, ద ఫెయిత్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫెయిత్. నువ్వుల గింజ, ఆవ గింజ అంతా నమ్మకం ఉంటే చాలు, ఫెయిత్ ఉంటే చాలు, ఇట్ విల్ మూవ్ మౌంటైన్స్ అని. అది ఉంది ఒక ఆవిడ లండన్ లో విన్న తర్వాత ఫోక్స్ లో ఎక్కడికి వెళ్ళింది. ఆవిడ సిటీకి ఎదురకుండా ఒక కొండ ఉంది, హిల్లక్ ఉంది, అది సూర్యుడికి అడ్డుంది. ఆవిడకి హిల్ చూస్తే చిటికి తలుపు తెలిసి వివేకానంద చెప్పాడు కదా, ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్ అని. అప్సరాలు హిల్లక్కని మూవ్ చేయదా అనుకుని కూర్చుంది ఆవిడ, రాత్రులల్లా కూర్చుంది, కళ్ళు మూసుకుని, ఐఎమ్ మూవింగ్ ద మౌంటైన్, ఐఎమ్ మూవింగ్ ద హిల్లక్, ఐఎమ్ మూవింగ్ ద మౌంటైన్, మై ఫెయిత్ మూవ్స్ ఇట్. సరే పొద్దున తెల్లవారింది, రాయి ఎక్కడే ఉంది, హిల్లక్ ఐ నో ఇట్ వోంట్ మూవ్ అంది. అంటే మీకు లాజిక్ అర్థమైన ఎంత తప్పు ఎక్కడ జరిగిందో, కానీ ఫెయిత్ ఎలా వస్తుంది మీకు, కబుర్లు చెప్తారు. నేను ఆపరేషన్ చేయగలను అనే ఫెయిత్ ఎప్పుడు వస్తుంది డాక్టర్కి, ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయకుండా చేయలేదు కదా. అంటే ఇక్కడ యోగా ప్రాక్టీస్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏ యాంగిల్ ని ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్తున్నాను అర్థమైందా, వీ షుడ్ బి ఏబుల్ టు క్యూర్ ఏ బ్లైండ్ మ్యాన్, ఏ లేమ్ మ్యాన్, ఏ డంబ్ మ్యాన్. చేయవచ్చు, చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ వీ నీడ్ ఏ గ్రూప్ ఫర్ దట్. ఎప్పుడు గ్రూప్ కావాలి, ఎప్పుడు గుర్తుంచుకోండి. సింగిల్ గా ఏ డాక్టర్ హార్ట్ ఆపరేషన్ చేసిన వాళ్ళని నాకు చూపించండి, ఒక్క డాక్టర్ని కెన్ యూ డూ ఇట్. ఎంతమంది అసిస్టెంట్స్ కావాలి. ఇంకా కామన్ సెన్స్ కూడా ఉండాలి. నువ్వు చేసే అయిపోతుంది అలా ఏం లేదు, ఇట్ ఈస్ ఆల్సో ఇట్ హ్యాస్ టు బి ఆర్గనైజ్డ్. ఇంకా ఈ క్యాంప్ మెయిన్ గా నేను కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నది ఏంటి అంటే, ది ఫిజికల్ హీలింగ్ టెక్నిక్ మెయిన్ గా. కానీ అక్కడతో ఇది ఆగిపోదు, ఇట్ లీస్ చాలా 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 దూరం వెళ్తుంది. ఇంకొక దానికి మీరు టైం టేబుల్ వేసుకోండి కాస్త. నేను 1:30 అవుతున్న టాపిక్, దాని తర్వాత అరౌండ్ 3:30 ఇలాంటి ఆర్గనైజేషన్ మనం చేసుకుందాం. ఆర్గనైజ్డ్ వే, ఆర్గనైజేషన్ అంటే ఐ డోంట్ మీన్ స్టార్టింగ్ ఎ న్యూ ఆర్గనైజేషన్, మనం ఆర్గనైజ్ అవుదాం. తేడా అర్థమవుతుందా, కొత్త ఆర్గనైజేషన్ ఏం అక్కర్లేనండి. మనం అందరం ఈ లైట్ మైండెడ్ పీపుల్ అందరం ఆర్గనైజర్ గా ఈ విద్యను మనం ఎలా నేర్చుకోవచ్చు ప్లాన్ గా. ఇట్ టేక్స్ మంత్స్ అట్లీస్ట్, ఒక రోజులో రిజల్ట్స్ వచ్చేయం. ప్లస్ ఒక రోజులో రిజల్ట్, రెండు రోజుల్లోని కాదు. మీరు రిజల్ట్ వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేసేటటువంటి పేషెంట్స్ ఉండాలి. దానికి తగినటువంటి ప్లాన్స్ అవి వేసుకోవటానికి 3:30 ఓకే, 3:30 కలుద్దాం. ఆల్ ఆర్ ఇన్వైటెడ్, బట్ ఓన్లీ దోస్ హూ వాంట్ టు గెట్ ఆర్గనైజ్డ్ అండ్ వర్క్. లేకపోతే నేను మళ్ళా క్లాస్ చెప్పిన సాయంత్రం 7 to 9 సోలార్ సిస్టమ్ మీద క్లాస్ ఉంటుంది. ఈ క్లాస్ నాకు అసలు నా చిన్నతనం నుంచి ఈ క్లాస్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకోవచ్చు మీరు. ఇంకేంటి, ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే, చాలా మంది నన్ను అడిగేది ఇన్ని సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి, ఇన్ని ఎడ్యుకేషన్స్ ఉన్నాయి, నేను ఎటు వెళ్ళాలి, ఇంతమంది గురువులు ఉన్నారు, నేను ఎటు వెళ్ళాలి, ఇంతకు ఎవరిని పట్టుకోవాలి, నేను పాలిటిక్స్ లోకి వెళ్ళేదా, బిజినెస్ లోకి వెళ్ళేదా, లిటరీ బ్యాంక్ లో వెళ్ళేదా, ఉద్యోగం చేసుకునేదా, బిజినెస్ చేసుకునేదా, వీటన్నిటికీ జవాబు మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే సోలార్ సిస్టమ్ లో దొరుకుతుంది. సోలార్ సిస్టమ్ ని కనుక మీరు అర్థం చేసుకోగలిగితే యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. అంతవరకు మీకు డౌట్ లేదు కదా. సో ఇఫ్ యూ నో ద టోటాలిటీ, నువ్వెక్కడున్నావో నీకు తెలుస్తుంది. నువ్వు ఎక్కడున్నావో అక్కడ తెలియటం కాదు. శంకరాచార్యులు వారు ఎవరు, ఆది శంకరాచార్యులు వారు ఎవరు, రామానుజం ఎవరు, బ్లావెట్స్కి ఎవరు, న్యూటన్ ఎవరు, మన ఋషులందరూ ఎవరు, ఇవన్నీ నీకు అర్థమవుతాయి. ఎలా అర్థమవుతాయి? మాకు వాళ్ళ గురించి ఏమీ తెలియదు కదా. ఎంబీ డాక్టర్ గొప్ప, ఎంబీబీఎస్ డాక్టర్ గొప్ప అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఎవరు పెద్ద? మీరు డాక్టర్ ఎవరు లేరు కదా, మరి మీకు ఎలా తెలుస్తుంది ఎంబీ గొప్ప అని? అర్థమవుతాం కదా. అంత అది తెలుస్తుంది మీకు. మీకు వైద్య విధానం తెలియాల్సిన అవసరం లే, లెవెల్స్ అర్థమవుతాయి. ఎండి ఎంబీబీఎస్ కంటే గొప్పది అని అర్థం అవటానికి జ్ఞానమే అవసరలేదు కదా, కేవలం కొన్ని ఫండమెంటల్స్ తెలిస్తే చాలు. ఇంకేత మీరే కాదు, మొత్తము మీ జీవితంలో ఉన్నటువంటి ఆ డౌట్స్ తీరిపోవటానికి ఇంతకంటే గొప్ప బుక్ లేదు అనిపిస్తుంది. సోలార్ సిస్టమ్, ఇది ఏవి పోవేల్ అని ఒక ఫిలాసఫర్ సొసైటీలో మీకు దొరుకుతున్న బుక్. ఐ థింక్ యు ఆర్ గెటింగ్ ఇట్ దిస్ బుక్. ఈ బుక్ ఈ ఇక్కడున్న రోజుల్లో ఐ వాంట్ టు ఫినిష్ ఇట్ ఆఫ్. న్యాచురల్ గా లైన్ బై లైన్ నేను ఫినిష్ చేయలేను, కానీ మీకు కనుక దీని ఐడియాస్ ఇస్తే మీరు అసలు ఏం చేయాలి మీ జీవితంలో, మీరు ఎటు వెళ్ళాలో అన్నది మాత్రం మీకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. అప్పుడు మనం అందరం ఇక్కడికి ఎందుకు వచ్చామో ఒకటి కామన్ సెన్స్ గా అర్థమైపోతుంది. ఇంట్రెస్ట్ లేకుండా ఇక్కడికి రాంగా, వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, ఏదో కారణాలతో ఏవేవో అనుకుని వచ్చేదు. కొంతమంది వద్దాం అనుకోకుండా వచ్చారు, చాలా మంది వద్దాం అనుకుని రాలేకపోతారు. ఎందుకు అలా జరుగుతుంది, దాని వెనకాతలు ఉన్నటువంటి కారణాలు ఏంటి, అవంతా కూడా ఇందులో జరుగుతుంది. ఇంకా ఈవినింగ్ 7 to 7 స్టార్ట్ చేస్తాను, 9 ఖచ్చితంగా 9 క్లోజ్ చేస్తాను. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గందరగోళం కూడా ఏమి ఉంచుకోవచ్చలే, 1 నిమిషం ముందే క్లోజ్ చేస్తాను. ఇంకోటి ఏమి అడిగాను నేను, ఐ డోంట్ నో అది ఉండిపోతా రాత్రి. అంచేత మేము ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటాము అనుకున్నాము, రాత్రిళ్ళు కూడా ఉండిపోవచ్చు ఇక్కడ. దానికి ఒక రీజన్ ఏంటి అంటే కొంచెం ఆశ నాకు ఎక్కువ అయిపోతుంది అన్నమాట. ముందేమో సోలార్ సిస్టమ్ అన్నా, దాని తర్వాత ఆల్టర్నేటివ్ మెడిసిన్ సిస్టమ్ అన్నా, దాని తర్వాత కొంతమంది రాత్రిళ్ళు మేము కాలాన్ని సదుపయోగం చేయాలి అనుకుంటున్నాము. వీ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద హయ్యర్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ఓకే, ఐఎమ్ ప్రిపేర్డ్. కానీ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ కి మీరు రెడీ అవ్వాలి అనుకుంటే కొంచెం నాట్ దాట్ ఉండిపోవాలి రాత్రిళ్ళు. అని మొదటి రోజులోనే మీరు రాత్రి అంతా హయ్యర్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఉండలేరు, కానీ వీ విల్ ట్రై. అది బీజంగా తీసుకుని ఈ 5-6 రోజుల్లో ఏం రాదు అది గుర్తుంచుకోండి, ఇనిషియేషన్ అయిపోతుంది. దాన్ని ఆర్గనైజ్డ్ గా మనం హైదరాబాద్ లో ఎక్కడ ఎలా చేసుకోగలం అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. దానికి 3:30 రమ్మంటున్నాను. షష్ఠి ఓ